We turn again to continue our study in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం.
We are looking through the Gospels to see what is it that Jesus taught that we need to do and teach others to do.
మనము ఏమి గైకొనాలి మరియు ఇతరులకు గైకొనమని ఏమి బోధించాలి అని ప్రభువు చెప్పాడో మనం సువార్తల్లో చూస్తూ ఉన్నాం.
And we were looking at Matthew chapter 12 and verse 33.
మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం.
Either make the tree good and its fruit good, or make the tree bad and its fruit bad, for the tree is known by its fruit.
చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును.
And then he says, you brood of vipers.
ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, సర్ప సంతానమా.
He's talking to these Pharisees who had said that he was casting out demons by the prince of demons.
దయ్యముల అధిపతి వలన తాను దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పిన పరిసయ్యులతో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
And he calls them brood of vipers.
వారిని సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు.
Now there are many people who feel Christ-likeness means you never speak strong words.
చాలా మంది ఏమనుకుంటారంటే, క్రీస్తును పోలి ఉండటం అంటే కఠినమైన మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటారు.
If a preacher ever got up and turned and said, this group of people is a brood of vipers, there are lots of Christians who would jump on him and say, brother, be more Christ-like.
ఎవరైనా ఒక బోధకుడు లేచి నిలబడి ఈ గుంపంతా సర్ప సంతానం అని చెప్పినట్లయితే వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా లేచి ఏమంటారంటే, సహోదరుడా, నీవు క్రీస్తువలే ఉండు అంటారు.
What does it mean to be Christ-like?
క్రీస్తువలే ఉండటం అంటే ఏంటి?
This is Jesus Christ himself speaking. You brood of vipers.
సర్ప సంతానమా అని యేసుక్రీస్తు ప్రభువే ఇక్కడ పిలుస్తున్నాడు.
That is to be Christ-like.
క్రీస్తువలే ఉండటం అంటే అది.
You don't call those who don't deserve it by that name.
ఎవరైతే ఆ పేరు పెట్టి పిలవటానికి తగిన వారు కారో వారిని పిలవకూడదు.
But Jesus called those who deserve it by this name, you brood of vipers.
కానీ ఎవరైతే ఆ పేరు పెట్టి పిలవటానికి తగిన వారో వారిని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నారు సర్ప సంతానమా అని.
If someone were to turn the tables of money changers today, people would say you need to be more Christ-like.
ఈ రోజు రోకలు మార్చుకుని వారి బల్లలను ఎవరైనా పడద్రోసినట్లయితే ప్రజలేమంటారంటే, నీవు క్రీస్తు వలె ఉండాలి అంటారు.
ద పీపుల్ హూ సే దీస్ వర్డ్స్ డోంట్ రియలైజ్ దట్ జీసస్ హింసెల్ఫ్ టర్న్ ద టేబుల్స్ ఆఫ్ మనీ చేంజర్స్ ఇన్ ద టెంపుల్.
కానీ ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువే దేవాలయంలో రోకలు మార్చు వారి యొక్క బల్లలను పడద్రోశాడనే విషయాన్ని తెలుసుకోరు.
సో మెనీ పీపుల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్ ఇస్ ఫ్రమ్ దేర్ ఓన్ హెడ్.
అనేక మంది క్రీస్తును పోలి ఉండటం అంటే ఏ విధంగా ఆలోచిస్తారంటే, వాళ్ల తలకు సంబంధించిన జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తుంటారు.
దే థింక్ క్రైస్ట్ లైక్నెస్ మీన్స్ జస్ట్ బీ గ్రేషియస్ అండ్ లెట్ ద డెవిల్ రన్ ద చర్చ్.
క్రీస్తును పోలి ఉండటం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఎప్పుడూ కృపను కలిగి ఉండాలి, అపవాదే సంఘాన్ని నడపనివ్వు,
డోంట్ సే ఎనీథింగ్,
ఏమీ అనొద్దు,
కీప్ క్వైట్, దాట్స్ క్రైస్ట్ లైక్నెస్,
మౌనంగా ఉండు, అదే క్రీస్తును పోలి ఉండటం అంటే.
దాట్స్ అ లాట్ ఆఫ్ గార్బేజ్.
ఇదెంతో చెత్తతో సమానం.
And that's the garbage that a lot of Christians believe as Christ likeness.
క్రీస్తును పోలి ఉన్నటువంటి అదే అని ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు ఈ చెత్తను నమ్ముతున్నారు.
Christ likeness includes gentleness, but it also includes firmness.
క్రీస్తును పోలి ఉండటం అంటే ఒకవైపు సాత్వికంగా ఉండాలి, మరొక వైపు కొన్ని విషయాల్లో గట్టిగా ఉండాలి.
It's tough love that is Christ likeness.
క్రీస్తును పోలి ఉండటం అంటే ఖచ్చితంగా ఉంటూ ప్రేమించటం.
నాట్ విషి వాషి సెంటిమెంటల్ టైప్ ఆఫ్ లవ్ దట్ ఇగ్నోర్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
ఏదో పై పైన ప్రేమిస్తూ భావోద్వేగాలతో ప్రేమిస్తూ దేవుని యొక్క మహిమను పట్టించుకోకుండా ఉండటం కాదు.
సో జీసస్ టర్న్స్ రౌండ్ టు దీస్ పీపుల్ అండ్ సేస్, యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, హౌ కెన్ యూ బీయింగ్ ఈవిల్ స్పీక్ వాట్ ఈస్ గుడ్.
యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు.
ద ట్రీ విల్ ఓన్లీ గివ్ ఫోర్త్ ద టైప్ ఆఫ్ ఫ్రూట్ డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ట్రీ ఇట్ ఇస్.
ఒక చెట్టు అనేది ఆ చెట్టు ఎలాంటిదో అలాంటి ఫలాలను ఇవ్వగలదు.
అండ్ ద మౌత్ స్పీక్స్ అవుట్ ఆఫ్ దాట్ విచ్ ఫిల్స్ ద హార్ట్.
కాబట్టి హృదయంలో నిండియుండు దాన్ని బట్టే నోరు మాట్లాడును.
ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ అవర్ హార్ట్.
మన నోట్లో నుండి వచ్చు ప్రతిదీ కూడా మన హృదయంలో నుండి వస్తుంది.
బికాస్ ద మౌత్ ఈజ్ ది ఓవర్ఫ్లో వాల్వ్ ఆఫ్ ద హార్ట్.
నోరు అనేది హృదయంలో నిండియుండు దానికి ఒక వాల్వ్ లాంటిది.
సో ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ ఈవిల్, ఈవిల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్.
మీ హృదయము చెడ్డదానితో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి చెడ్డ మాటలు వస్తాయి.
ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ యాంగర్, యాంగర్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్.
మీ హృదయం కోపంతో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి కోపంతో కూడిన మాటలే బయటకు వస్తాయి.
ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్, గుడ్నెస్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్.
మీ హృదయం మంచితనంతో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి మంచి మాటలే బయటకు వస్తాయి.
నౌ ఆఫ్ కోర్స్ వీ కెన్ యాక్ట్ అండ్ సే థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హార్ట్.
మన హృదయంలో లేని వాటిని కూడా మనము బయటకు నోటి ద్వారా మాట్లాడొచ్చు, నటించవచ్చు.
బట్ బై అ సర్టన్ మెజర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఐ కీప్ సప్రెస్డ్ వాట్ ఈస్ ఇన్ మై హార్ట్ అండ్ స్పీక్ వర్డ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ట్రూ.
కొంతవరకు నేను నిగ్రహించుకుని నా హృదయంలో ఉన్న వాటిని అణచివేసి నా నోట్లో నుండి ఏవో నిజం కానివి మాట్లాడొచ్చు.
యు నో సమ్ టైమ్స్ డిప్లొమాటిక్లీ వీ స్పీక్ టు పీపుల్ వాట్ వీ డోంట్ రియలీ ఫీల్ అబౌట్ దెమ్ ఫర్ సమ్ పర్సనల్ గెయిన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్.
కొన్నిసార్లు వేరే వాళ్ల దగ్గర నుండి మనం వ్యక్తిగతంగా ప్రయోజనం పొందటానికో మరొక దానికో మన హృదయంలో లేని వాటిని కూడా చాలా కుయుక్తిగా మాట్లాడుతుంటాం.
బట్ వెన్ ఎవర్ యూ సీ ఎ పర్సన్ సడన్లీ out of control bursting out with something, you can be sure that's come from his heart.
Kani eppudaina oka vyakti tana nigrahanni kolipoyi tana note lo nundi ededo maatladutu unnatlayite adi tana hrudayamlo nunde vachindani manam kachithanga cheppochu.
Out of the abundance of the heart the mouth speaks.
Mee hrudayamu nindi undu danni batti mee noru maatladunu.
And like someone has used this illustration that if I'm carrying a jug of sweet water, no matter how heavily somebody shakes it or shakes me, only sweet water will spill out.
Okaru ee vidhamaina sadrushyanni chepparu. Nenu oka jug nunda kuda tiyati neetini teeskoltu unnatlayite aa jug nu kaani nannu kaani enta oopina kaani aa jug lo nundi tiyati neere bayatiki vastundi.
How can that sweet water in my jug suddenly become bitter just because somebody shook me hard?
నా జగ్గులో తీయటి నీరు ఉంటే నన్ను ఎవరు ఎంత గట్టిగా ఊపినా కానీ బయటకు చేదైన నీరు ఎలా వస్తుంది?
సో వెన్ సంబడి ఇరిటేట్స్ us, what comes out is what is always in our heart.
కాబట్టి ఎవరైనా మనల్ని చిరాకు పెట్టినప్పుడు మన హృదయంలో ఎప్పుడు ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది.
There's something we never conquered.
దేన్నైతే మనం జయించలేదో అదే బయటకు వస్తుంది.
An irritability or an anger is in our heart.
Aa chiraku kaani kopam kaani mana hrudayamlo untundi.
It was carefully hidden, submerged.
Ento jagrataga lopala daachi pettabadi untundi, kappi veyabadi untundi.
But someone approached us, said something, did something, and out it came out like a flood.
Kabatti evaraina vachi edaina annappudu edaina chesinappudu varada vale adi bayatiki vastundi.
So let's never say that somebody else irritated me and therefore I said this.
Vere vyakti naaku chekaku teppinchadu anduke nenu ee maata annanani eppudu anoddu.
Somebody shook you and what was inside your jar came out.
Aa vyakti ninnu oopadu kaapothe nee jeggulo loopala emaithe undo ade bayatiki vachindi.
Thank God he shook you so that you could discover what was inside your jar.
Aa vyakti ninnu aa vidhanga kadilinchinanduku devuniki vandanalu cheppu endukante nee jeggulo em undo neeku telustundi.
You should be thankful to that person. Otherwise, you'd have remained constantly ignorant of what was in your jug, what was in your heart.
Aa vyakti edla manam ento krutagnyata kaligi undali endukante lenatlayite mana jaggulo em undo leka mana hrudayamlo em undo manaku teliyakundane manam untam.
All the nice people around you who never shook you, never shook your jug, never gave you the opportunity to discover what was in your heart.
Nee chuttu unna manchi vallu ఎప్పుడు నిన్ను ఆ విధంగా కదిలించలేదు కాబట్టి నీ జగ్గులో ఏముందో, నీ హృదయంలో ఏముందో నీకు తెలుసుకునే అవకాశం రాలేదు.
till this evil man came along and shook you really hard, and out came all those bitter words for you to discover the bitterness that was in your heart.
కాబట్టి ఒక చెడ్డ వ్యక్తి వచ్చి నిన్ను బాగా కదిలించినప్పుడు నీ హృదయంలో నుండి ఒక చెడ్డ మాట, చేదైన మాట బయటకు వస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ హృదయంలో చేదుందని.
సో షుడ్ యూ బి థ్యాంక్ఫుల్ ఆర్ నాట్?
కాబట్టి ఆ వ్యక్తి ఎడ్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా?
ఇఫ్ సంబడి కేమ్ ఇన్ యువర్ రూమ్ అండ్ టాపుల్డ్ ద కబర్డ్ ఇన్ యువర్ రూమ్ అండ్ ఎ స్నేక్ కేమ్ అవుట్ ఫ్రమ్ అండర్నీత్ దేర్,
ఎవరైనా నీ గదిలోనికి వచ్చి క్రింద ఉన్న వస్తువులను కదిలించినప్పుడు అందులో నుంచి ఒక పాము బయటకు వచ్చినట్లయితే,
ఇట్ ఇస్ లివింగ్ దేర్ ఆల్ అలాంగ్, వుడ్ యూ బి థ్యాంక్ఫుల్ టు దట్ మ్యాన్ హూ టాపుల్ ద కబర్డ్ ఇన్ హిస్ యాంగర్?
కాబట్టి ఎప్పటి నుంచో లోపల జీవిస్తూ ఉన్న ఆ కోపాన్ని బయటకు కదిలించిన ఆ వ్యక్తి ఎడ్ల మనం కృతజ్ఞత కలిగి ఉండకూడదా?
షూర్,
మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి.
యు సే హే థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ నెవర్ న్యూ దేర్ వాస్ ఎ స్నేక్ లివింగ్ అండర్ నేత్ దేర్ ఆల్ దీస్ ఇయర్స్.
ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఆ పాము అక్కడ ఉంటుందని నేను ఎప్పుడు కనుగొనలేదు. నీవు ఆ విధంగా చేసినందుకు వందనాలని మనం చెల్లించాలి.
సో ఇఫ్ వి టేక్ దట్ యాటిట్యూడ్ వి కెన్ క్లెన్స్ అవర్ సెల్ఫ్.
కాబట్టి అటువంటి వైఖరిని మనం కలిగి ఉన్నట్లయితే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవచ్చు.
బట్ ఇఫ్ యు గెట్ అప్సెట్ విత్ ద పర్సన్ హూ రివీల్ ద స్నేక్ దెన్ యూ గాట్ ఇట్ ఆల్ రాంగ్.
కానీ ఆ పామును చూపించిన వ్యక్తి మీద నీవు కోపడినట్లయితే నీవు తప్పు మార్గంలో వెళ్తావు.
సో ద మౌత్ స్పీక్స్ అవుట్ ఆఫ్ ది అబండెన్స్ దట్ ఫిల్స్ ద హార్ట్.
కాబట్టి హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
ఇట్స్ ఎ ప్రిన్సిపల్ వీ మస్ట్ రిమెంబర్.
ఈ నియమాన్ని మనం గుర్తుంచుకోవాలి.
అండ్ ద గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ హిస్ గుడ్ ట్రెజర్ బ్రింగ్స్ ఫోర్త్ వాట్ ఇస్ గుడ్.
సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును.
నేచురలీ ద ట్రీ ఇస్ గుడ్, ఇట్ విల్ బ్రింగ్ ఫోర్త్ గుడ్ ఫ్రూట్.
సహజంగా చెట్టు మంచిదైతే మంచి ఫలాలను ఫలిస్తుంది.
అండ్ ద ఈవిల్ మ్యాన్ అవుట్ ఆఫ్ హిస్ ఈవిల్ ట్రెజర్ బ్రింగ్స్ ఫోర్త్ వాట్ ఇస్ ఈవిల్.
దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును.
ఇమాజిన్ దిస్ దట్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్ ఎన్ ఈవిల్ ట్రెజర్ ఇన్ హిస్ హార్ట్.
దీన్ని ఊహించుకోండి, ఒక వ్యక్తి తన హృదయములో చెడ్డ ధన నిధిని కలిగి ఉండవచ్చు.
వన్ వుడెంట్ థింక్ దట్ ఈవిల్ ఇస్ ఎ ట్రెజర్.
చెడుతనం అనేది ఒక నిధి అని ఎవరు ఆలోచించరు.
గుడ్ ఇస్ ఎ ట్రెజర్, వీ కెన్ అండర్స్టాండ్.
మంచి అనేది ఒక నిధి లాంటిది, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
గుడ్ థాట్స్ అబౌట్ పీపుల్ అండ్ గుడ్ యాటిట్యూడ్స్ టు పీపుల్ ఇస్ సర్టన్లీ ఎ ట్రెజర్.
ప్రజలను గురించిన మంచి తలంపులు మరియు వారి ఎడ్ల మంచి వైఖరి కలిగి ఉండటం అనేది ఒక మంచి నిధి లాంటిది.
బట్ ఇమాజిన్ పీపుల్ కెన్ బి సో బ్యాడ్ దట్ దే హ్యావ్ ఈవిల్ యాటిట్యూడ్స్ అండ్ ఈవిల్ థాట్స్ అబౌట్ అదర్స్ అండ్ దే కాల్ ఇట్ అ ట్రెజర్.
ప్రజలు ఎంతో చెడ్డవారయ్యుండి ఇతరుల ఎడ్ల చెడ్డ తలంపులను కలిగి ఉంటారు, చెడ్డ వైఖరులను కలిగి ఉంటారు మరియు దాన్ని ఒక నిధిగా పరిగణిస్తారు.
దిస్ ఇస్ సైతానిక్.
ఇది సైతానికి సంబంధించింది.
అండ్ ఫ్రమ్ దాట్ ఈవిల్ ట్రెజర్ ఇన్ వెన్ సమ్ ప్రెషర్ కమ్స్ ఇన్ లైక్ యూ స్క్వీజ్ అ టూత్ పేస్ట్ ట్యూబ్ అవుట్ కమ్స్ వాట్ ఇస్ ఇన్ సైడ్, దట్స్ ఇట్.
ఆ చెడ్డ నిధిలో నుండి ఎంతో ఒత్తిడి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే టూత్ పేస్ట్ ను మనం బాగా ఒత్తినట్లుగా ఉంటుంది, అప్పుడు అందులో నుండి బయటకు వస్తుంది.
ఐ సే టు యు నౌ, ఇఫ్ యూ థింక్ దట్ ద వే వీ స్పీక్ ఇస్ అన్ఇంపార్టెంట్ సో లాంగ్ యాజ్ ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ద వే ఐ స్పీక్ ఇస్ అన్ఇంపార్టెంట్.
నేను ఎన్నో మంచి పనులు చేశాను, నేను ఎంతో మంచిగా ఉంటున్నాను కాబట్టి నేను మాట్లాడే మాటలంత ప్రాముఖ్యమైనవి కాదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
దెన్ యూ మస్ట్ బి బిలీవింగ్ that which many religions believe.
అనేక మతాల్లో వాళ్ళు ఏ విధంగా విశ్వసిస్తున్నారో నీవు కూడా అలానే విశ్వసిస్తున్నావు.
That in the final day of judgment, God's going to take a weighing balance and put all your good deeds on one side and all the evil words you spoke on the other side and the evil deeds and weigh the two.
తీర్పు దినమున దేవుడు ఒక త్రాసు తీసుకొని నీవు చేసిన మంచి పనులన్నీ ఒకవైపు, నీవు మాట్లాడిన చెడ్డ మాటలన్నీ ఒకవైపు ఉంచి తూచినప్పుడు,
అండ్ ఇఫ్ ద గుడ్ డీడ్స్ అవుట్ వే ద ఈవిల్ డీడ్స్ యు గో టు హెవెన్.
నీవు చేసిన చెడ్డ పనుల కంటే మంచి పనులు ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తావు.
ఇఫ్ ద ఈవిల్ డీడ్స్ అవుట్ వే ద గుడ్ డీడ్స్ దెన్ యు గో టు హెవెన్.
నీవు చేసిన చెడ్డ పనులు మంచి పనుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు.
నౌ యు నో దట్స్ వాట్ మెనీ రిలీజియన్స్ రియలీ బిలీవ్ డీప్ డౌన్.
మీకు తెలుసు అనేక మతాలు నిజంగా వీటినే నమ్ముతాయి.
అండ్ దాట్ కుడ్ బి యువర్ బిలీఫ్ టు ఈవెన్ దో యువర్ క్రిస్టియన్.
నీవు ఒక క్రైస్తవుడైనా కానీ నీవు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు.
ఈవెన్ దో యు సే సాల్వేషన్ ఇస్ త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారానే కలుగుతుందని నీవు చెప్పినా కాని
యు మే ఫీల్ ఓ దీస్ బ్యాడ్ వర్డ్స్ ఐ హావ్ స్పోకెన్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ఆల్ ద గుడ్ దట్ ఐ హావ్ డన్ విచ్ గాడ్ విల్ సీ
నేను మాట్లాడిన చెడ్డ మాటలన్నీ కూడా నేను చేసిన మంచి పనులను బట్టి దేవుడు చూసి వాటిని చూసి చూడనట్లు వదిలేస్తాడని అనుకోవచ్చు
వెల్ యువర్ ఫేత్ ఇస్ దెన్ ద సేమ్
అలాంటప్పుడు నీవు కూడా ఇతర మతాల వల్లే విశ్వసిస్తూ ఉన్నావు
బట్ లుక్ అట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్
కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను వినండి
ఐ సే టు యు వర్స్ 36
నేను మీతో చెప్పునదేమనగా 36వ వచనం
అండ్ జీసస్ సమ్ టైమ్స్ యూజ్ దట్ ఎక్స్ప్రెషన్ ఐ సే టు యు టు ఎంఫసైజ్ that which most people wouldn't believe
yesu christu pravaru oka sari ee vidhanga nokki cheptaru nenu meeto cheppunade emanaga ante aneka mandi itharulu deenni nammarani
that every careless word that men shall speak they shall render account for it in the day of judgment
manushulu paluku vyardhamaina prati maatanu gurchi vimarsa dinamuna lekka cheppavalasi undunu
I have sometimes wanted to write a little article on all the verses that Christians don't believe that born again Christians do not believe and do not take seriously
తిరిగి జన్మించిన క్రైస్తవులు తీవ్రంగా తీసుకోని వారు నమ్మని వచనాలన్నిటిని రాద్దామని ఒకసారి నేను ఈ విధంగా అనుకుంటాను
and this would be one of them
అందులో ఈ వచనం ఒకటి
I don't know how many of you who are really born again believe this that every single careless useless word that you speak you'll have to give an account for it in the day of judgment
తిరిగి జన్మించిన మీలో నిజంగా ఎంతమంది దీన్ని నమ్ముతున్నారో నాకు తెలియదు మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట నిర్లక్ష్యమైన మాటకు విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసి ఉంటుందని
ఐ మీన్ జీసస్ ఫర్గేవ్ దెమ్ ఫర్ కాలింగ్ హిమ్ బెయల్జెబుల్ బట్ దే వుడ్ స్టిల్ హావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఫర్ ఇట్ ఇన్ ది డే ఆఫ్ జడ్జ్మెంట్
యేసుక్రీస్తు ప్రభువును బయల్జెబుల్ అని పిలిచినందుకు యేసుక్రీస్తు ప్రభు అయితే వారిని క్షమించాడు కానీ వారైతే తీర్పు దినమున దానికి లెక్క అప్పజెప్పవలసి ఉంది
they cannot escape
దాని నుండి వాళ్ళు తప్పించుకోలేరు
because forgiveness has two directions
ఎందుకంటే క్షమాపణకు రెండు వైపులు ఉంటాయి
whenever you sin against a human being you first sin against god and then against the human being
ఎప్పుడైనా నీవు ఒక మనిషిని ఎడల పాపం చేసినప్పుడు మొట్టమొదట నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తావు తర్వాత మనిషికి విరోధంగా పాపం చేస్తావు
the vertical and the horizontal like the arms of the cross
సిలువకు నిలువుకయ్యా అడ్డుకయ్యా ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా నిలువు అడ్డం అనేది రెండు వైపులు ఉంటాయి
ఎవ్రీ సిన్ ఇస్ అగైన్స్ట్ గాడ్
మానవుడు చేసిన ప్రతి పాపము కూడా మొట్టమొదట దేవునికి విరోధంగా ఉంటుంది
బట్ సమ్ సిన్స్ ఆర్ ఓన్లీ అగైన్స్ట్ గాడ్
కానీ కొన్ని పాపాలు అయితే కేవలం దేవునికి మాత్రమే విరోధంగా ఉంటాయి
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ డర్టీ థాట్స్ ఆర్ యూ డూ సంథింగ్ దట్ హార్మ్స్ యువర్ బాడీ
ఉదాహరణకు నీవు మురికి తలంపులను కలిగి ఉన్నావు అనుకో లేక కేవలం నీ శరీరాన్ని పాడు చేసుకునే అలవాటునే నీవు కలిగి ఉన్నట్లయితే
దట్స్ ఎ సిన్ అగైన్స్ట్ గాడ్
అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు
బట్ ఇఫ్ యు హర్ట్ అనదర్ పర్సన్ ఇన్ సమ్ వే విత్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్ యు హావ్ సిన్ నాట్ ఓన్లీ అగైన్స్ట్ గాడ్ బట్ యు హావ్ సిన్ అగైన్స్ట్ దట్ పర్సన్
కానీ నీ మాట ద్వారా గానీ క్రియ ద్వారా గానీ వేరే వ్యక్తి నీవు గాయపరిచినట్లయితే నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు మరియు ఆ వ్యక్తికి విరోధంగా కూడా పాపం చేస్తున్నావు
అండ్ దట్ పర్సన్ కెన్ ఫర్గివ్ యు ఓన్లీ the horizontal element of that sin
kevalam aa paapamunaku sambandhinchina adduga unna vaipu maatrame aa vyakti ninnu kshaminchagaladu
that is the man to man part
adentante manavuni edala manavuni vaipu
he cannot forgive you your sin against god
kani devuniki virodhanga kuda neevu paapam chesavu adi ninnu aa manavudu kshaminchaledu
how can he forgive what you have sinned against god that's impossible
నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆ వ్యక్తిని ఏ విధంగా క్షమించగలడు ఇది అసాధ్యం
సో వెన్ ద ఫారిసీస్ స్పోక్ అగైన్స్ జీసస్ ఆర్ యూ స్పీక్ అగైన్స్ సంబడీ దట్ పర్సన్ మే ఫర్గివ్ యూ బట్ దట్స్ ఓన్లీ ద హారిజాంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ సిన్
కాబట్టి ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుకు విరోధంగా మాట్లాడినప్పుడు లేక నీవు ఎవరి మీదైనా విరోధంగా మాట్లాడితే వారు నిన్ను కేవలం ఆ పాపమునకు సంబంధించి కేవలం అడ్డువైపుగా ఉన్న భాగమును మాత్రమే క్షమించగలరు
the vertical aspect you're still responsible for
kani aa niluvu vaipuki neevu inka baadhyata kaligi unnavu
when jesus said on the cross father forgive them for they don't know what they are doing he was forgiving that horizontal element
yesu christu prabhu varu tananu evaraithe silu vestunaro vaari vaipu chusi tandri veeru em cheyuchunaro veeru erugaru kanaka veeni kshaminchandi ani tandriki prarthana chesinappudu kevalam ఆ అడ్డు వైపు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమించారు.
తండ్రి,
నాకు సంబంధించినంత వరకు వారిని నేను క్షమించాను.
But there was a vertical element to it in the sense that they had crucified the Son of God.
కాని దానికి నిలువు వైపు అనేది కూడా ఒకటి ఉంది. వారు దేవుని కుమారుణ్ణే సిలువ వేశారు.
That was a terrible sin against God.
అది దేవునికి వ్యతిరేకమైన ఎంతో ఘోరమైన పాపము.
And one day they will all answer for it.
ఒకరోజు వారు దానికి జవాబు ఇవ్వాలి.
And the Jewish nation answered for it also by 40 years later. After 40 years God gave them to repent, he scattered them all over the world.
యూదుల దేశం కూడా దానికి లెక్క అప్పగించవలసి ఉన్నది. 40 సంవత్సరాలు వారు మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వారందరినీ దేవుడు చెదరగొట్టాడు.
సో వి సీ దట్ గాడ్ ఈస్ వెరీ రైచస్ ఇన్ దీస్ మ్యాటర్స్.
కాబట్టి ఈ విషయాల్లో దేవుడు ఎంతో నీతిమంతుడుగా ఉన్నట్లు మనం చూస్తాం.
సో ఎవ్రీ కేర్లెస్ వర్డ్ దట్ పీపుల్ స్పీక్,
కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, నిర్లక్ష్యమైన మాట కూడా,
and in the context it appears to be words of accusation carelessly spoken.
ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే నేరారోపణ చేయటం, నిర్లక్ష్యంగా ఎవరి మీదైనా నిందలు వేయటం.
Have you carelessly spoken against God's people, against God's servants, without thinking how serious a sin that is when you haven't known all the facts?
నీవు దేవుని ప్రజల మీద కాని, దేవుని సేవకుల మీద కాని, వారి గురించి సత్యాలన్నీ తెలియకుండానే, అది ఎంత ఘోరమైన పాపమో తెలియకుండానే వారి గురించి విరోధంగానే మాట్లాడావా?
యు జడ్జ్డ్ పీపుల్, యు క్రిటిసైజ్డ్ పీపుల్ బేస్డ్ ఆన్ హియర్సే వితౌట్ నోయింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్.
నీకు అన్ని నిజాలు తెలియకుండానే ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇతరులను నీవు తీర్పు తీరుస్తున్నావా, నేరారోపణ చేస్తున్నావా?
దాట్స్ వాట్ ఐ మీన్ బై కేర్లెస్ స్పీకింగ్.
నిర్లక్ష్యపు మాటలు అంటే అదే నేను చెప్తున్నాను.
కేర్లెస్ మీన్స్ you don't take care to find out if that thing is true.
నిర్లక్ష్యంగా మాట్లాడటం అంటే అసలు నీవు మాట్లాడేది సరేందా కాదా అని నీవు తెలుసుకోకుండా మాట్లాడటం.
You don't take care to think, is this something which I can stand before God and say is the truth?
నేను దేవుని ఎదుట నిలబడి ఇది సత్యము అని నేను చెప్పగలనా అని నీవు ఆలోచించుకుండానే మాట్లాడటం.
Or is it something I just heard and I'm spreading scandal?
లేక ఎవరో చెప్పారు, నేను విన్నాను, దీన్ని ప్రచారం చేస్తున్నాను అన్నట్లుగా నీ చెప్తున్నావా?
ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ హౌ ఐ ఫీల్ అబౌట్ దిస్ పర్సన్?
లేక ఆ వ్యక్తి గురించి నేను ఈ విధంగా అనుకుంటున్నాను అని చెప్తూ ఉన్నావా?
ఐ ఫీల్ దిస్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ డెవిల్స్ ఆపరేటింగ్ హియర్.
ఇక్కడ దయ్యములకు అధిపతి పనిచేస్తున్నాడని నేను అనుకుంటున్నాను.
వెల్, యువర్ ఫీలింగ్ ఇస్ అన్ఇంపార్టెంట్.
నీవు అనుకోవటం అనేది అంత ముఖ్యమైనది కాదు.
డు యు హావ్ సమ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్? దాట్స్ ద టెస్ట్.
దానికి ఏమైనా ఆధారం ఉందా? అది పరీక్ష.
సో హి సేస్ ఎవ్రీ కేర్లెస్ వర్డ్ దట్ మెన్ షల్ స్పీక్ దే షల్ అకౌంట్ ఇన్ ద రెండర్ అకౌంట్ ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్.
కాబట్టి మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది.
ఇన్ అదర్ వర్డ్స్, థింక్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్ వి హావ్ స్పోకెన్ ఎవ్రీ డే.
ఇంకా మాటలో చెప్పాలంటే అనుదినము నీవు మాట్లాడే ప్రతి మాటను కూడా చూసుకో.
వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ దట్ వి డోంట్ స్పీక్ వర్డ్స్ దట్ హర్ట్ పీపుల్ అన్నెసెసరీలీ.
మనం అనవసరంగా ప్రజలను గాయపరుస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా మాట్లాడాలి.
There's a need sometimes to speak strong words like Jesus spoke to, even to Jesus, say Peter saying, get behind me Satan.
ఒక్కోసారి మనం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా పేతురు వైపు చూచి సాతానా నా వెనక పొమ్మని గద్దించాడు.
God is the judge of the motive with which we have spoken different words.
మనము రకరకాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో అని చెప్పడానికి దేవుడే తీర్పరి.
బట్ యు కెన్ బి ప్రెటీ ష్యూర్ దట్ ద వర్డ్స్ వి హావ్ స్పోకెన్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ సమ్వేర్ ఇన్ అవర్ మెమరీ పర్హాప్స్.
కానీ ఒకటి మనం ఖచ్చితంగా చెప్పగలము, మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఎక్కడో రికార్డ్ అవుతాయి, బహుశా మన జ్ఞాపక శక్తిలోనేమో.
అండ్ విచ్ విల్ బి ప్లేడ్ బ్యాక్ ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్.
తీర్పు దినమున అవన్నీ కూడా మరలా ప్లే చేయబడతాయి.
ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్,
ప్రతి మనుషుడు మాట్లాడిన మాటలు కూడా.
And if they're going to be judged on the basis of those words,
aa maatalanu batti manam teerpu teerchabadtamu.
And we're not referring here to humor, for example.
Ikkada navvu gurinchi nenu cheppatledu.
God is the one who created humor, and I believe there's a place for humor in the Christian life.
Devude aa navvu ane danni srushtinchadu. Christava jeevithalo navvu ane daniki oka sthanam undi.
So if you crack a clean joke which doesn't hurt anybody, that's a good thing.
ఎవరిని గాయపరచకుండా నీవు ఒక స్వచ్ఛమైన జోక్ వేసినట్లయితే అది మంచిదే.
Sort of sometimes builds relationships.
కొన్నిసార్లు ఇవి సంబంధాలను మెరుగుపరుస్తాయి.
That's not a careless word.
అది నిర్లక్ష్యం మాట కాదు.
We're talking about words that are spoken, instigated by Satan, or designed to hurt people, etc.
ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నానంటే సైతాన్ చేత ప్రేరేపించబడి చెప్పే మాటలు మరియు ఇతరులను గాయపరచడానికే మాట్లాడే మాటలు.
And now, here see these very important words.
ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఉంది, దీన్ని చూడండి ఇప్పుడు.
We've all heard of justification by faith, Romans chapter 4.
రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరము చూశాము విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడటం.
We've all heard of justification by faith that produces works, James chapter 2.
మనందరము కూడా విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఆ విశ్వాసము క్రియలను కలుగజేస్తుంది అనేది మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూశాం.
We are justified by our works, which come out of faith.
విశ్వాసం మూలంగా కలిగే క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం.
బట్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్, టు బి జస్టిఫైడ్ బై ద వర్డ్స్ యూ స్పీక్?
నీవు మాట్లాడే మాటలను బట్టి నీతిమంతునిగా తీర్పు తీర్చబడటం అనేది నీవు ఎప్పుడైనా విన్నావా?
దట్ ఇస్ పార్ట్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2.
ఇది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక భాగంగా ఉంది.
ద వర్డ్స్ దట్ వి డూ ఇంక్లూడ్ ద వర్డ్స్ వి స్పీక్.
మనం చేసే క్రియలు అంటే మనం మాట్లాడే మాటలు కూడా వస్తాయి.
అండ్ దట్స్ వాట్ జీసస్ హింసెల్ఫ్ సెడ్ ఇన్ Matthew 12:37.
అదే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో.
By your words you will be justified, and by your words you will be condemned.
నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు.
So here we see how important our words are, that they are going to determine in the final day whether we're going to be justified or condemned.
కాబట్టి మన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ మాటలను బట్టే మనము తీర్పు దినమున నీతిమంతులుగా తీర్చబడతాము లేక అపరాధులుగా తీర్చబడతాము.
In other words, our words in the context of this passage are the fruit which determines what type of tree we are.
ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే మాటలే మన ఫలాలు, వాటిని బట్టే మనం ఎటువంటి చెట్టును కలిగి ఉన్నామో తెలియజేయబడుతుంది.
You listen to a person's words and you can pretty much tell what type of tree that is.
ఒక వ్యక్తి యొక్క మాటలను నీవు విన్నట్లయితే అది ఎటువంటి చెట్టో నీవు ఖచ్చితంగా చెప్పగలవు.
I can listen to a man for 15 minutes and gauge pretty much where he stands.
నేను ఒక వ్యక్తి యొక్క మాటలను 15 నిమిషాలు విన్న తర్వాత ఆ వ్యక్తి అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడో నేను చెప్పగలను.
Imagine God, you can see much more.
ఒకసారి ఊహించుకోండి మరి దేవుడు ఏ విధంగా చూడగలడు.
Our words are a very important revelation of our nature and our character.
మన స్వభావమును మరియు మన గుణశీలమును బయల్పరచడానికి మన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి.
Especially the words that we speak when we are under pressure.
ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు.
So be very careful with your words.
కాబట్టి నీ మాటల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండు.
ఇన్ కొలొసియన్స్ చాప్టర్ 4 దేర్ ఇస్ ఎన్ అమేజింగ్ వర్స్ విచ్ సేస్ హౌ వి ఆర్ టు స్పీక్.
మనం ఏ విధంగా మాట్లాడాలో అని చెప్పడానికి కొలొసీయులకు రాసిన పత్రికలో ఎంతో అద్భుతమైన వచనం ఒకటి ఉంది.
నౌ దీస్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ మోస్ట్ క్రిస్టియన్స్ డోంట్ టేక్ టు సీరియస్లీ.
ఈ మాటలను అనేక మంది క్రైస్తవులు అంత తీవ్రంగా తీసుకోరు.
బట్ ఇట్ సేస్ హియర్ ఇన్ కొలొసియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 6, లెట్ యువర్ స్పీచ్ ఆల్వేస్ బి విత్ గ్రేస్.
మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం.
ఆల్వేస్, ఆల్వేస్
ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ
ఆల్వేస్ మీన్స్ 24/7. ఎవ్రీ సెంటెన్స్ వీ స్పీక్ మస్ట్ బి విత్ గ్రేస్.
ఎల్లప్పుడూ అంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా కృపాసహితంగా ఉండాలి.
సీజన్డ్ యాజ్ ఇట్ వర్ విత్ సాల్ట్. So that you know how to respond to each person.
Prati manushuniki elagu pratyuttaram ivalano adi meeru telusukonatukai mee sambhashana ellappudu uppu vesinatlu undali.
So he says when grace is lacking in our speech, it's like salt missing in the food.
Manam maatlaade maatallo krupa lenatlaite manam tine aaharamlo uppu lenatluga untundi.
It's tasteless.
Ruchi leniduga untundi.
So it's not just speaking about evil words.
దేదు కేవలం చెడ్డ మాటలు మాట్లాడటం గురించే కాదు.
We can speak these tasteless words.
ఈ రుచిలేని మాటలను మనం మాట్లాడుతూ ఉంటాం?
God wants us to speak words rich in grace.
మన సంభాషణ ఎప్పుడు కృపాసహితంగా ఉండాలని, కృప కలిగిన మాటలనే మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
It could be strong words like "you brood of vipers" to shake people up into reality.
ఒకసారి సర్ప సంతానం అనే కఠినమైన మాటలను కూడా మాట్లాడొచ్చు, ఎందుకంటే ప్రజలు సత్యంను గుర్తించడానికి.
But it's spoken in love.
కానీ ఆ మాటలు ప్రేమతో మాట్లాడారు.
Or it could be gracious words like "neither do I condemn you."
లేక కృపాసహితంగా అయినా మాట్లాడాలి, నేను కూడా నీకు శిక్ష విధించను.
So by our words we can encourage people. By our words we can condemn people.
మన మాటల ద్వారా మనం ఇతరులను ప్రోత్సహించవచ్చు, లేక ఇతరులను దోషులుగా తీర్పు తీర్చవచ్చు.
Let's make sure our words are always words of encouragement or challenge or comfort.
మన మాటలు ఇతరులను ఎప్పుడు ప్రోత్సహించేవిగా, సవాల్ చేసేవిగా, ఆదరించేవిగా ఉండేటట్లు చూసుకోవాలి.
Then we go on to Matthew 12 and verse 38.
ఆ తర్వాత మనం మత్తయి సువార్త 12:38 చూద్దాం.
Some of the scribes and Pharisees, they were always trying to catch Jesus in something or the other, came to him and said, "We want to see a sign."
కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా ఆయన్ను పట్టుకోవాలని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, మాకు ఒక సూచక్రియను చూపించమని.
Remember, we are trying to understand all that Jesus taught.
గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు బోధించినంతయు మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం.
Jesus taught a lot here about our speech, which is very important.
మన సంభాషణ గురించి, మాటలను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఎంతో మాట్లాడారు. అది ఎంతో ప్రాముఖ్యమైనది.
Teach others to do what I have commanded you.
నేను మీకు ఆజ్ఞాపించినంతయు గైకొనమని ఇతరులకు బోధించండి.
Teach others to speak like I have taught you how to speak.
ఏ విధంగా మాట్లాడాలో నేను మీకు బోధించాను, అదే విధంగా ఇతరులు కూడా మాట్లాడాలని వారికి బోధించండి.
And here is a group of people who wanted to see a sign.
ఇక్కడ ఒక గుంపు ప్రజలు వచ్చి ఒక సూచక్రియ చూడాలనుకుంటున్నారు.
They wanted to see some type of miracle.
వాళ్ళు ఏదైనా ఒక అద్భుతాన్ని చూడాలని అనుకుంటున్నారు.
But they thought Jesus was some type of magician who had come to show magic shows on earth.
యేసుక్రీస్తు ప్రభు ఏదో ఇంద్రజాలకుడైనట్లు, ఆయన ఈ భూమి మీద ఏదో ఇంద్రజాలం చేయడానికి వచ్చినట్లు వీళ్ళు వచ్చి సూచక్రియను అడుగుతున్నారు.
And he answered and said to them, "An evil and adulterous generation craves for a sign, and no sign will be given to them but the sign of Jonah the prophet."
యేసు క్రీస్తు ప్రభు వారికి జవాబిస్తూ, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు.
Do you know that it is an evil and adulterous generation that is always looking for signs?
మీకు తెలుసా, వ్యభిచారులైన చెడ్డతరం వారు ఎప్పుడు సూచక్రియల కోసం చూస్తూ ఉంటారని?
To ask God, "Please do a miracle, please do a sign for me."
దేవుని ఈ విధంగా అడుగుతుంటారు, ఒక అద్భుతాన్ని చేయండి, ఒక సూచన ఇవ్వండి.
It is to be part of an evil and adulterous generation.
ఆ విధంగా అడగటం అనేది వ్యభిచారులైన చెడ్డతరం వారు చేస్తూ ఉంటారు.
When God has given us his word and spoken to us through Christ, there's no need to ask God for a sign.
దేవుడు తన వాక్యమును మనకి ఇచ్చినప్పుడు, క్రీస్తు ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఒక సూచన అడిగే అవసరం లేదు.
He has shown us his will in the scriptures through the life of Jesus.
యేసు క్రీస్తు ప్రభు జీవితం ద్వారా తన లేఖనముల్లో ఆయన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచారు.
And through the words the Holy Spirit has given us in the Bible.
మరియు పరిశుద్ధాత్మ యొక్క మాటలు మనకు బైబిల్లో ఇవ్వబడ్డాయి.
An evil and adulterous generation asks for a sign.
వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతారు.
And he says, "This only sign you'll get is the sign of Jonah the prophet."
ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ మాత్రమే మీకు అనుగ్రహించబడుతుంది.
And that is the sign of resurrection.
అది పునరుద్ధానమును గురించిన సూచన.
As Jonah was in the whale's in the belly of the sea monster for 3 days and 3 nights, so shall the Son of Man be 3 days and 3 nights in the heart of the earth, and then he'll come out.
యోనా 3 రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్లు భూగర్భంలో ఉండును, ఆ తర్వాత బయటకు వచ్చును.
That's the sign that Jonah came out of that sea monster's mouth.
అదే సూచక్రియ, యోనా ఆ తిమింగలము నోట్లో నుండి బయటకు వచ్చాడు.
And the Son of Man will come out after 3 days and 3 nights in the heart of the earth.
అదే విధంగా మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగళ్లు భూగర్భంలో ఉండి బయటకు వస్తాడు.
And that resurrection is the only sign that God is going to give to an evil and adulterous generation.
వ్యభిచారులైన ఈ చెడ్డతరం వారికి దేవుడిచ్చే సూచక్రియ ఆ పునరుద్ధానమునకు సంబంధించింది మాత్రమే.
సో రిమెంబర్ దట్ ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ విట్నెస్ ఫర్ హిమ్.
కాబట్టి గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అనేది మనమిచ్చే సాక్ష్యంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన భాగం అది.
దెన్ హి సేస్ హియర్ అబౌట్ జోనా బీయింగ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ దిస్ ఫిష్ ఫర్ 3 days and 3 nights.
ఆ తర్వాత ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యోనా 3 రాత్రింబగళ్లు తిమింగలం కడుపులో ఉన్నాడని.
యు నో, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ క్రిస్టియన్స్ బిలీవ్ అండ్ ప్రాక్టీస్ ఆర్ ట్రెడిషన్ నాట్ అకార్డింగ్ టు స్క్రిప్చర్.
అనేక మంది క్రైస్తవులు నమ్మేది మరియు వాళ్ళు అనుసరించేది దేవుని యొక్క వాక్యానుసారం కాదు, కానీ వాళ్ళ ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు.
లాట్ ఆఫ్ పీపుల్ థింక్ జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ వాట్ దే కాల్ గుడ్ ఫ్రైడే.
అనేక మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన దినాన్ని శుభ శుక్రవారం అని అనుకుంటారు.
And that he rose from the dead on a Sunday.
Aina aadivaramana tirigi lechadu ani cheptaru.
Now if you calculate, simple arithmetic will tell you that Friday to Sunday morning is not 3 days and 3 nights.
Kani manamu shukravaram nundi aadivaram udayam varaku lekka vesinatlayite avi 3 pagallu 3 raatrulu raavu.
It's only 2 nights, Friday and Saturday, and perhaps 2 days.
Kevalam 2 raatrulu vastayi, shukravaram raatri, shanivaram raatri, bahusha 2 pagalle vastayi.
But Jesus said it so clearly that it would be 3 days and 3 nights that he would be in the heart of the earth.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నారు, 3 రాత్రులు 3 పగళ్లు భూగర్భంలో ఉంటానని.
So it is obvious, we know definitely that he rose on the first day of the week. That's clearly written in John's gospel and in the other gospels.
ఆయన వారంలో మొదటి రోజున తిరిగి లేచాడని యోహాను సువార్తలో రాయబడి ఉంది, వేరే సువార్తలో కూడా రాయబడి ఉంది, అది మనకు తెలుసు.
But if that is the case, which we know is true, then Jesus Christ was crucified on Thursday afternoon at 3 o'clock in the afternoon. He died.
Okavela ade nijamaithe adi nijamani manaku telusu kabatti guruvaram madhyanam aina siluvayabadi undali, guruvaram madhyanam 3 gantlaku aina chani poyi undali.
So that would be part of Thursday, one day.
Appudu em avutundante guruvaram oka pagalu avutundi.
Thursday night, Friday day, whole day, and Friday night, Saturday whole day, and Saturday night. That's 3 days, 3 nights.
Guruvaram ratri, Shukravaram pagalanta untundi, Shukravaram ratri, Shanivaram pagalu, mariyu Shanivaram ratri. Aa vidhanga 3 pagallu 3 raatrulu avutayi.
And then early Sunday morning, before dawn, he rose up from the dead.
Aadivaram tellavaru jamune aina tirigi lecharu.
That's the only way it could be 3 days and 3 nights.
కేవలం ఈ విధంగా మాత్రమే అది 3 పగళ్లు 3 రాత్రులు అవుతాయి.
సో ఐ డోంట్ హావ్ ద స్లైటెస్ట్ డౌట్ ఇన్ మై మైండ్ దట్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ అ థర్స్డే.
యేసుక్రీస్తు ప్రభు గురువారంన సిలువ వేయబడ్డారు అని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు.
అండ్ బికాజ్ దాట్ వాస్ ద పాస్ ఓవర్ డే అండర్ ద లా ద నెక్స్ట్ డే హ్యాడ్ టు బి అ సాబత్.
అది పస్కా దినము కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము తర్వాత దినము విశ్రాంతి దినము.
The first day of the Feast of Unleavened Bread.
పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి దినము.
And that's why it says the disciples could not go, the women could not go and anoint Jesus' body the next day.
అందుకే తన శిష్యులు అంటే స్త్రీలు ఇక్కడ వెళ్లి తర్వాత దినమున ఆయన దేహమును అభిషేకించలేకపోయారు.
It says in John chapter 19 that when Jesus was crucified, verse 31, John 19:31.
యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనములో ఈ విధంగా చెప్పబడింది, ఆయన సిలువ వేయబడినప్పుడు.
The Jews, because it was the day of preparation, so that the bodies should not remain on the cross on the Sabbath day.
యూదులకు ఆ దినము సిద్ధపరచు దినము కాబట్టి, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కాబట్టి, ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకూడదు.
For that Sabbath was not an ordinary Sabbath.
ఆ విశ్రాంతి దినము మామూలు విశ్రాంతి దినము కాదు.
It was a special Sabbath.
అది ప్రత్యేకమైన విశ్రాంతి దినం.
It was a high day.
అది శుక్రవారము.
It was not the regular Saturday.
ఇది మామూలుగా విశ్రాంతి దినం వచ్చే శనివారం కాదు.
It was a Friday, which was according to the law, the day after the Passover.
అది శుక్రవారము ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పండుగ తర్వాత వచ్చే దినం.
Must be a Sabbath.
అది విశ్రాంతి దినమై ఉండాలి.
So there were two Sabbaths there.
కాబట్టి అక్కడ రెండు విశ్రాంతి దినాలు ఉన్నాయి.
And that's why they couldn't come till Sunday.
అందుకే వాళ్ళు ఆదివారం రాలేకపోయారు.
And that's how Jesus Christ died on a Thursday.
ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు గురువారం చనిపోయారు.
He was 3 days and 3 nights in the grave and arose on Sunday morning.
ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉండి ఆదివారం ఉదయమున తిరిగి లేచారు.
And the other question people have is this.
ప్రజలు అడిగే ఇంకో ప్రశ్న ఇది.
I had certain people ask me this.
కొంతమంది ఈ విధంగా అడిగారు నన్ను.
If Jonah was alive in the belly of the fish, does it mean Jesus was alive in the grave?
మరి యోనా తిమింగలం కడుపులో బ్రతికి ఉంటే యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధిలో బ్రతికి ఉన్నాడా?
Well, it doesn't say he was in the grave for 3 days and 3 nights.
ఆయన సమాధిలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడని చెప్పబడలేదు.
People read carelessly.
ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా చదువుతుంటారు.
He was in the heart of the earth.
ఆయన భూగర్భంలో ఉన్నాడు.
The heart of the earth is the center of the earth where at that time all departed spirits went.
భూగర్భము అంటే భూమి యొక్క మధ్య కేంద్రము. అప్పుడు ఏం జరిగేదంటే చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడ ఉండేవి.
It had 2 sections.
అందులో 2 భాగాలు ఉంటాయి.
One was hell and the other was what is called paradise or Abraham's bosom.
ఒకటేమో నరకము, రెండవదేమో పరదైస్ లేక అబ్రహాము రొమ్ము.
And those who qualified to be in paradise went there like the thief on the cross.
ఎవరైతే పరదైస్ లో ఉండడానికి అర్హులో ఆ శిలువ మీద దొంగ వలె వారు పరదైస్ కు వెళ్లేవారు.
And the others went to hell.
ఇతరులేమో నరకానికి వెళ్లేవారు.
And Jesus made it very clear to that thief on the cross that that very day they would be together in paradise.
ఆ శిలువ మీద ఉన్న దొంగకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదైస్ లో ఉండువు అని.
And here it says in the heart of the earth.
ఇక్కడ భూగర్భము అని చెప్పబడింది.
సో ఫ్రమ్ దాట్ వీ నో దట్ పారడైజ్ అట్ దాట్ టైమ్ వాజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది ఎర్త్.
దీన్ని బట్టి మనం ఏం చూడొచ్చు అంటే ఆ సమయంలో పరదైస్ అనేది ఆ భూగర్భంలో ఉండేది.
అండ్ దేర్ జీసస్ వాజ్ అలైవ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది ఎర్త్.
అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూగర్భంలో బ్రతికి ఉన్నారు.
హిస్ స్పిరిట్
తన ఆత్మ.
హిస్ బాడీ ఆఫ్ కోర్స్ వాజ్ ఇన్ ద టూంబ్ ఆఫ్ జోసెఫ్ ఆఫ్ అరిమతియా.
తన దేహం అనేది అరిమత్తయ యోసేపు చేసిన సమాధిలో ఉంది.
బట్ హీ హింసెల్ఫ్ వాజ్ నాట్ ఇన్ హిస్ బాడీ దెన్.
కానీ ఆయన తన దేహంలో లేడు.
హీ వాజ్ అలైవ్.
ఆయన జీవించి ఉన్నాడు.
ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ అలైవ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది ఎర్త్ వేర్ పారడైస్ ఇస్.
మనిషి కుమారుడు భూగర్భంలో జీవించి ఉన్నాడు, అక్కడే పరదైస్ ఉంది.
3 days later he came into his body in the grave and rose up from the dead.
3 రోజుల తర్వాత ఆయన సమాధిలో ఉన్న తన దేహంలోనికి వచ్చి తిరిగి లేచాడు.
దట్స్ హౌ ఇఫ్ యు డోంట్ రీడ్ స్క్రిప్చర్ కేర్ఫుల్ యూ కెన్ బి మిస్టేకన్ దేర్.
ఆ విధంగా లేఖనాలను మనం జాగ్రత్తగా చదవనట్లయితే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం.
బై ద వే పారడైజ్ వాజ్ దెన్ టేకెన్ అప్ టు ద థర్డ్ హెవెన్ వెన్ జీసస్ అసెండెడ్.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత పరదైసు అనేది 3వ ఆకాశమునకు తీసుకుని వెళ్లబడింది.
Ephesians 4 says he took all those captives captive and ascended with them.
ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది.
And when the apostle Paul was caught up to the third heaven, he found paradise was there.
అపొస్తలుడైన పౌలు 3వ ఆకాశమునకు కొనిపోబడినప్పుడు ఆయన అక్కడ పరదైసును చూశాడు.
So that paradise is no longer in the heart of the earth after the ascension of Christ.
యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత పరదైసు అనేది భూగర్భంలో లేదు.
ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ హెవెన్.
అది 3వ ఆకాశంలో ఉంది.
వి గో అప్ టు బి విత్ ద లార్డ్ నౌ వెన్ వి లీవ్ దిస్ ఎర్త్.
మనము ఈ భూమిని విడిచినప్పుడు ప్రభుతో ఉండటానికి మనం పైకి వెళ్తాము.
మూవింగ్ ఆన్ టు వర్స్ 41.
41వ వచనాన్ని చూద్దాం.
ద మెన్ ఆఫ్ నినెవే షల్ స్టాండ్ అప్ విత్ దిస్ జనరేషన్ అట్ ద జడ్జ్మెంట్ అండ్ కండెమ్ ఇట్ బికాజ్ దే రిపెంటెడ్ అట్ ద ప్రీచింగ్ ఆఫ్ జోనా.
నీనేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నీనేవే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు.
సంథింగ్ గ్రేటర్ దన్ జోనా ఇస్ హియర్.
యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
టు హూమ్ మోర్ ఇస్ గివెన్ మోర్ ఇస్ రిక్వైర్డ్.
ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి దగ్గర నుండి ఎక్కువగా ఆశించబడుతుంది.
If the men of Nineveh repented of the preaching of an ordinary preacher like Jonah,
ఒక మామూలు బోధకుడు యోనా చేసిన ప్రకటన విని నినెవె వారు మారు మనసు పొందినట్లయితే,
and here people are listening to Jesus Christ, the Son of God, and they don't repent, their crime is greater.
ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న ప్రకటనను విని వారు మారు మనసు పొందినట్లయితే వారు చేసిన నేరం ఎంతో ఘోరమైంది.
Verse 42, the queen of the south, the queen of Sheba, will rise up in judgment and condemn this generation.
విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి షీబా దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. 42వ వచనము.
Because she came all the way, all those many kilometers, to hear the wisdom of Solomon.
ఎందుకంటే ఆమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతముల నుండి వచ్చిన ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది.
And someone greater than Solomon is here.
ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
It's amazing how even today we find so many Christians who ignore the privileges they have.
ఇనాడు అనేక మంది క్రైస్తవులు వారికున్న ఆధిక్యతలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇదంతా ఆశ్చర్యం.
Right in their own street, some own town across the street, sometimes the gospel is being preached and they don't realize it.
వాళ్ళున్న పట్టణంలోనే వాళ్ళున్న వీధిలోనే సువార్త ప్రకటించబడుతుంది, వీళ్ళేమో గుర్తించరు.
Next door to them may be living a man of God.
వాళ్ళుంటున్న పక్క వీధిలోనే దైవజనుడు ఉంటూ ఉంటాడు.
And they don't realize it.
కానీ వాళ్ళు దాన్ని గుర్తించరు.
Well, their judgment will be greater.
ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్లకు ఎక్కువగా తీర్పు తీర్చబడుతుంది.
వన్ లాస్ట్ థింగ్,
ఒక చివరి విషయం.
స్పీక్స్ హియర్ అబౌట్ అన్క్లీన్ స్పిరిట్స్ దట్ వెన్ దే లీవ్ అ మ్యాన్ అండ్ గో అవుట్ దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంబడీ ఎల్స్ టు పొజెస్.
ఇక్కడ అపవిత్రాత్మ గురించి మాట్లాడుతూ, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత బయట వెతుకుతూ ఉంటుంది మరొకరిని ఎవరిని పట్టాలా అని.
ఈవిల్ స్పిరిట్స్ హావ్ అ లాంగింగ్ టు పొజెస్ హ్యూమన్ బీయింగ్స్.
మేము మనుషులను పట్టాలి అనే కోరిక ఎంతో తీవ్రంగా అపవిత్రాత్మలకు ఉంటుంది.
దే పాస్ త్రూ వాటర్లెస్ ప్లేసెస్ సీకింగ్ ఫర్ సమ్ ప్లేస్ టు సెటిల్ డౌన్.
అవి విశ్రాంతిని వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఎక్కడో చోట స్థిరపడాలని చూస్తూ ఉంటాయి.
అండ్ దే డోంట్ ఫైండ్ ఇట్.
కానీ వాటికి విశ్రాంతి దొరకదు.
దే గో బ్యాక్ టు విజిట్ ద మ్యాన్ ఫ్రమ్ హూమ్ ది అన్క్లీన్ స్పిరిట్ వాస్ కాస్ట్ అవుట్.
ఏ వ్యక్తిలో నుండి అయితే ఈ అపవిత్రాత్మలు బయటికి వెళ్లగొట్టబడ్డాయో మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాయి.
And they find the man has not surrendered his life to Christ and be filled with the Holy Spirit.
ఆ వ్యక్తి క్రీస్తుకు సమర్పించుకోలేదని మరియు పరిశుద్ధాత్మతో నింపబడలేదని అవి చూసినప్పుడు,
so they take along seven other spirits more wicked than themselves and go and live there.
కాబట్టి వాటికంటే మరి చెడ్డవైన ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాయి.
This is the way with this evil generation.
ఒక తరాన్ని విధంగా అవి మోసం చేస్తూ ఉంటాయి.
This is how it happens with many individuals as well.
అనేక మందికి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది.
When we cast out an evil, if we don't replace that with something good, we'll find we get into worse evil.
మనం ఒక చెడ్డదాన్ని వెళ్ళగొట్టి దాని స్థానంలో మంచి దానితో మనం నింపుకున్నట్లయితే మరి చెడ్డ జరుగుతుంది.
I come across cases like that of demons that are cast out of somebody and they did not seek to surrender their life to Christ and be filled with the Holy Spirit, they get possessed by the demons all over again.
నేను కూడా ఇలాంటి వ్యక్తులను చూశాను. ఒక వ్యక్తిలో నుండి అపవిత్రాత్మను వెళ్లగొట్టిన తర్వాత ఆ వ్యక్తి క్రీస్తుకు సమర్పించుకోకుండా పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉన్నట్లయితే మరలా వచ్చి ఆ అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని పట్టినట్లుగా చూశాను.
Sometimes worse situations.
కొన్నిసార్లు వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఎంతో చెడ్డగా ఉంటుంది.
So this is a warning not only about demon possession.
కేవలం అపవిత్రాత్మలు పట్టడం గురించే కాదు ఈ హెచ్చరిక.
For example, if you get rid of the habit of grumbling, replace it with the habit of thanksgiving.
ఉదాహరణకు మీరు సనగటం అనే చెడ్డ విషయం గురించి విడుదల పొందినట్లయితే ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండే మంచి దానితో నింపుకోండి.
And then that grumbling attitude won't come back.
ఆ తర్వాత ఆ సనిగే వైఖరి అనేది మరలా తిరిగి రాదు.
But if you just try to get rid of grumbling, you'll find that and don't replace, leave it empty, you'll find grumbling comes right back.
ఒకసారి నీవు ఆ సనగటాన్ని విడిపించుకున్న తర్వాత దాన్ని ఖాళీగా ఉంచినట్లయితే మరలా ఆ సనుగుడు అనేది తిరిగి వస్తుంది.
This is an application in many areas.
అనేక విషయాల్లో దీన్ని అన్వయించుకోవచ్చు.
We'll continue our study in our next episode.
మన అధ్యయనమును తర్వాత కొనసాగిద్దాం.